90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి, ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎం ప్రణామ్ పథకం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం ప్రణామ్ పథకం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీచే 2023 జూన్ 28వ తారీఖున ఆమోదించబడింది. ఈ పథకం పునరుద్ధరణ, అవగాహన కల్పించడం, భూమాత పోషణ, సంరక్షణ మరియు పునరుజ్జీవనంను సూచిస్తుంది. పిఎం ప్రణామ్ నేలను స్వంత తల్లిలా ఆదరించి సంరక్షించి భూమాత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. గ్రామస్థాయి నుంచి మనందరం సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుంది. పిఎం ప్రణామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్యగా ఉన్న రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించడం. అధిక ఉత్పత్తి లక్ష్యాలతో అనూహ్యంగా పెరిగిన రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల వాడకం నేల ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు నేల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తోంది. దీని నివారణకు భూసార పరీక్షల ఆధారిత సమగ్ర ఎరువుల వినియోగం అత్యంత అవసరం. నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం, తద్వారా సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతుల ఆచరణ మరియు సహజ వనరుల సంరక్షణ దిశగా సమీకృత వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ సేద్యం, ఆచ్ఛాదన, దున్నకుండా వ్యవసాయం చేయడం, పంట మార్పిడి వంటి సురక్షిత సాగు విధానాల ఆచరణ భూమికి శ్రీరామ రక్ష. ప్రస్తుత వ్యవసాయాన్ని ఈ పద్ధతుల వైపు మళ్లించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడమే కాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వ్యవసాయంకి సుస్థిర ఉత్పాదకతకు అవసరమైన దూర సుదీర్ఘ ప్రణాళికలు సాధ్యమవుతాయి. ఇలాంటి సమీకృత ఎరువుల యాజమాన్యం ద్వారా వ్యవసాయంలో పర్యావరణ హితమైన సుస్థిర ఉత్పత్తితో పాటు భూసారాన్ని కాపాడడం సాధ్యమవుతుంది. సమీకృత ఎరువుల యాజమాన్యం అంటే మొక్కకు అవసరమైన పోషకాలను సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మరియు సరి అయిన పద్ధతిలో వినియోగించాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యాన మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆయా పంటలపై పరిశోధనలు చేసి సూచించిన ఎరువుల మోతాదులను ఉద్యాన మరియు వ్యవసాయ పంచాంగాలలో పొందుపరిచి రైతులకు అందుబాటులో ఉంచబడినవి. ఆయా పంటలలో సూచించిన మోతాదులో ఎరువుల వినియోగం పంట దిగుబడులను పెంచడమే కాక నాణ్యమైన పంటల ఉత్పత్తికి బాటలు వేస్తాయి. సారవంతమైన నేలల్లో పండించిన పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు మంచి పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు రుచిని కూడా ఆస్వాదించగలం. తద్వారా రైతులకు మంచి రాబడి పొందడానికి దోహదపడుతుంది. అంటే అధిక దిగుబడులే కాదు, అధిక రాబడులు కూడా అన్నమాట. ఈ సమగ్ర పోషక యాజమాన్యం రైతులకు మరియు పర్యావరణానికి ఇరువురికి లాభం చేకూర్చడమే కాక నేలను సారవంతంగా ఉంచి రాబోయే తరాలకు అందించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రండి, మనందరం కలిసి సమీకృత ఎరువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా లాభసాటి సుస్థిర వ్యవసాయానికి చేయూతనిద్దాం. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత సంకల్పయాత్రలో కేంద్ర ఎరువుల శాఖ ద్వారా పిఎం ప్రణామ్ పథకాన్ని మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని రైతులకు తెలియజేయడం ఒక ముఖ్య భాగం. సమీకృత ఎరువుల యాజమాన్యం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు నానో ఎరువుల వినియోగాన్ని గురించి వివరించడానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వారు పలు ఎరువుల కంపెనీల, ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది మరియు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ వికసిత భారత సంకల్పయాత్రలో భాగంగా నీటిలో కరిగే ఎరువులను మరియు నానో ఎరువులను డ్రోన్ల సహాయంతో వివిధ పంటలు మరియు మొక్కలపై పిచికారి పరిచయం చేయబడుతోంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కొన్ని వేల డ్రోన్ల ప్రదర్శనలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించబడ్డాయి. ఇటువంటి ప్రత్యక్ష ప్రదర్శనలు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను మరియు వాటి ప్రయోజనాలను అనుసరించడానికి మార్గాలను సుగమం చేస్తాయి. ఇటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పిఎం ప్రణామ్ వంటి ప్రయోజనకరమైన పథకాన్ని గురించిన సమాచారం ప్రజలకు చేరవేయడానికే కాక సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆకళింపు చేసుకుని అవలంబించడానికి బాటలు వేస్తాయి. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను సాధించింది అనడానికి నిదర్శనం లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా డ్రోన్ల ప్రదర్శనలు తిలకించడం, నానో ఎరువుల ప్రయోజనాన్ని గుర్తించడం, సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా వినియోగం యొక్క పనితనాన్ని గమనించడం. ఈ కార్యక్రమాల్లో జరిగిన చర్చల ఫలితంగా సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులు తెలుసుకొని సుస్థిర విధానాల వైపు మొగ్గు చూపడానికి దోహదపడ్డాయి. ఔత్సాహిక రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి కనబరచడమే కాక ఈ ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకొని తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావించారు. గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ల కేంద్రాల ద్వారా గ్రామీణ స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించి తద్వారా వారి జీవనోపాధికి దోహదం చేస్తున్నాయి. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల ద్వారా వికసిత భారత సంకల్ప యాత్రలకు ప్రోత్సాహంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. దీని మూలంగా మనం గమనించాల్సింది ఏంటంటే వికసిత భారత సంకల్ప యాత్ర ఒక సాధారణ ప్రయాణ కార్యక్రమం కాదు. భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతికత మరియు సుస్థిరత మేళవించిన మార్పు దిశగా సమాయత్తం చేసే బృహత్తర కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగింపు ద్వారా దేశ వ్యవసాయ పద్ధతులను, నూతన ఆవిష్కరణలను, సతత హరిత విప్లవాన్ని పెంపొందించడానికి నమ్మకమైన ప్రామాణికాన్ని అందిస్తుంది. డ్రోన్ టెక్నాలజీ, నానో ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పర్యావరణ హితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి బాటలు వేస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం యొక్క బీజాలు వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన సుస్థిర భారతదేశాన్ని వికసింప చేయడానికి నాంది కానుంది.
నా పేరు డాక్టర్ పి అశోక్. నేను డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంలో ఉద్యాన పరిశోధన స్థానం వెంకటరామనగూడెంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మనసులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఎటువంటి అధిక దిగుబడులు సాధించాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా దీన్ని పనస పల జాతుల్లో పెద్ద పండుగ పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా బీదవాని పండుగ, పేదవాని పండుగ ఈ పిలిచే ఈ పనస పండుని ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ, కొండవాలి ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో వాణిజ్యపరంగా దీనికి ప్రాచుర్యం వచ్చింది కాబట్టి దీనిని ప్రధాన పంటగా ఏ విధంగా సాగు చేసుకోవాలని రైతు సోదరులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా పనస పండుని ప్రధాన పంటగా సాగు చేసుకునే విధానం ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశంలో మొత్తంలో 1,02,000 హెక్టార్ల సాగు చేయబడుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 245 హెక్టార్ల సాగు చేయబడుతూ దాదాపు 1,006 మెట్రిక్ టన్నుల దిగుబడిని మనం సాధిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీన్ని శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా మామిడి, జీడి మామిడిలో అంతర పంటలుగా దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో పెరటి తోటల్లో కూడా ఒక చెట్టు కింద దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పనసులో ఉన్న పోషక విలువలు, అదేవిధంగా మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అత్యధికంగా ఉండే పీచు పదార్థాలు దృష్టిలో పెట్టుకుని దీనికి ప్రాచుర్యం వస్తూ ఉంది. ముఖ్యంగా ఇన్ని విలువలున్న ఈ పనస పండుని ఏ విధంగా సాగు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వాతావరణం, నేలలు చూసుకుంటే ముఖ్యంగా తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నేలల విషయానికి వస్తే ఒండ్రి నేలలు, నల్ల నేలలు, అదేవిధంగా ఎర్రగార్ప నేలల్లో కూడా దీన్ని పండించుకోవచ్చు. ముఖ్యంగా నీటి ఎద్దడిని అస్సలు తట్టుకోలేదు కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నీటి పారుదల సౌకర్యం ఉండే విధంగా చూసుకొని దీన్ని ప్రధాన పంటగా సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నేలల విషయంలో ముఖ్యంగా కొద్దిపాటి ఆమ్ల గుణం ఉన్న నేలల్లో దీన్ని పెంచుకుంటే ఎక్కువగా దిగుబడి సాధించవచ్చని నిరూపించడం అయింది. ముఖ్యంగా వాతావరణం, నేలల్లో రైతులు ముఖ్యంగా నీటి పారుదల సౌకర్యం ఉండే విధంగా చూసుకొని దీన్ని సాగు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. ఇక ఎటువంటి రకాలను మనం సాగు చేసుకోవాలి, ఎటువంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక రకాల విషయానికి వస్తే సాధారణంగా పనసలో ఉన్న రకాలని రెండు విధాలుగా విభజించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బురద పనసనే కొన్ని ప్రాంతాల్లో కర్పూర పనస అని కూడా అంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని గట్టి రకాలను, గట్టి కండ రకాలను ముఖ్యంగా కొమ్ము పనస, కొబ్బరి పనస అంటూ ఉంటారు. ఇలాగ బురద పనస లేకపోతే కర్పూర పనస ఇవి లోపల ఉన్న తొన కండ మెత్తగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గట్టి కండరకాలు చూసుకుంటే కొమ్ము పనస, కొబ్బరి పనస వీటిల్లో గట్టి కండరకాలుగా విభజించుకోవడం జరిగింది. ఈ మెత్తటి కండరకాలని జనరల్గా మనకు కూర కోసం కానీ, ఊరగాయ కోసం కానీ, బిర్యానీలకు కానీ, ముక్కలకి కానీ వాడుకుంటూ ఉంటారు. గట్టి కండరకాలని జనరల్గా తినటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. గట్టి కండర రకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని రకాలను ఇప్పుడు మనం పరీక్షించుకుందాం. ముఖ్యంగా గట్టి కండర రకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన పాలూర్ వన్ అనే రకాన్ని గురించి మనం విశ్లేషించుకుందాం. ఈ పాలూర్ వన్ ఉన్న ప్రథమ లక్షణం ఏంటంటే, ముఖ్యంగా దాదాపు 7 సంవత్సరాలు కాసే ఈ చెట్టుకి దాదాపు 40 నుంచి 100 కాయల వరకు దిగుబడి ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా చెట్టు ప్రధాన కాండం మీద, ప్రధాన కొమ్మల మీద కూడా మనం ఈ పళ్ళు గుత్తులు గుత్తులుగా కాయటం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక్కొక్క కాయ బరువు 5 కేజీల నుంచి 20 కేజీల వరకు ఉంటుంది. సాధారణంగా ఒక కాయలో తొనలు 120 నుంచి 170 తొనల వరకు వస్తుంటాయి. ఇక చక్ర శాతం విషయానికి వస్తే 26.7 బ్రిక్స్గా నమోదు చేయబడి ఉంది. ఈ విధంగా ఈ పాలూరు వన రకంలో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, అక్టోబర్లో పూతకు వచ్చి మనకు దాదాపుగా మార్చి నెలకి మనకి పండు పక్వానికి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మార్చి నెలలో మళ్ళా పూత ప్రారంభమవుతుంది, మళ్ళీ సెప్టెంబర్లో మన కాయలు వస్తూ ఉంటాయి. అంటే దాదాపు 1 సంవత్సరంలో 2 సార్లు మనం కాపు చూడొచ్చు ఈ పాలూరు వన అనే రకంలో. పాలూరు వన అనే రకంలో తొనలు చాలా తీయగా ఉంటాయి, బాగా ప్రాచుర్యం పొందిన రకం. ఇది తమిళనాడు నుంచి ఎంపిక చేయబడిన రకం. సింగపూర్ అనే ఇంకొక రకం కూడా, ఇది కూడా తమిళనాడు నుంచి ఎంపిక చేయబడిన రకం. ఇవి పాలూరు కన్నా కాయలు పెద్దగా ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి. మరి ముఖ్యంగా తొనలు 120 నుంచి 260 వరకు ఉంటాయి. మరి ముఖ్యంగా ఇవి అటు గట్టికండ రకం కాకుండా, ఇటు పలచటి కండ రకం కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. తొనలు చాలా తీయగా ఉంటాయి. బ్రిక్స్ టోటల్ చక్ర శాతం వచ్చి మనకు దాదాపు 27 వరకు బ్రిక్స్గా నమోదు చేయబడి ఉంది. అంతేకాకుండా ఇది కూడా 2 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి సింగపూర్ అనే రకాన్ని కూడా చాలామంది రైతు సోదరులు ఎక్కువగా పండించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక పాలూరు, సింగపూర్ కాకుండా ఇంకా మధ్యస్థంగా ఉండే గమ్లెస్ అనే రకాన్ని కూడా రైతులు ఎక్కువగా చొరవ చూపిస్తున్నారు. ఈ గమ్లెస్ అనే రకం ఆ పేరుకు తగ్గట్టు కాయ కట్ చేసినప్పుడు తక్కువ పాలు కారుతుంది, కాబట్టి దీన్ని గమ్లెస్గా అభివర్ణించారు. గమ్లెస్ రకంలో ఇది కూడా గుత్తులు గుత్తులుగా ప్రధాన కాండం మీద, ప్రధాన కొమ్మల మీద వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది కాయ బరువు 4 నుంచి 8 కేజీల వరకు ఉంటుంది. తొనలు 70 నుంచి 120 వరకు ఒక కాయలో ఉంటాయి. అదేవిధంగా చక్కెర శాతం 26 నుంచి 27 బ్రిక్స్ వరకు నమోదు చేయబడింది. పాలూర్, సింగపూర్ మరియు గమ్లెస్ ఈ 3 రకాలు మనకి గట్టి కండ రకాలుగా మనం అభివర్ణించుకోవచ్చు. ఇక మెత్తటి కండ రకాల విషయానికి వస్తే, మరి ముఖ్యంగా మనకి అందుబాటులో ఉన్న రకాలు NJ1, కజావా, స్వర్ణపూర్తి, స్వర్ణ మనోహర రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ రకాలని పండు పక్వానికి వచ్చే వరకు వెయిట్ చేయకుండా, సాధారణంగా చెట్టు మీదే 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎదిగిన పిందుల్ని కానీ, అలాగే చిన్న చిన్న ఎదిగిన 1 కేజీ బరువు ఉన్న కాయలు కానీ మనం కోసుకొని వాటిని మనం కూరకు కానీ, ఊరగాయ కానీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పటిదాకా మనం ఎటువంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాలో చూసాము. ఇప్పుడు మనం మొక్కల్ని ఏ విధంగా నర్సరీ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసుకుందాం. సాధారణంగా మంచి ప్రమాణాలు, మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించే మంచి నర్సరీ నుంచి కొమ్మంటల ద్వారా, అదే మొగ్గంటల ద్వారా తయారైన, ప్రవర్ధనం చెందిన మొక్కల్ని మనం ఎంచుకోవాలి. సాధారణంగా మొక్కల్ని ఎంచుకునేటప్పుడు 6 సంవత్సరాల వయసు ఉండి 1 సంవత్సరం వయసు ఉన్న మొక్కల్ని మనం ఎంచుకుని, ఈ అంటు భూమికి పైన ఉండే విధంగా మనం నాటుకుంటూ ఉండాలి. ఇది ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు 10x10 అంటే ఎటు చూసినా 10 మీటర్ల నుంచి 10 మీటర్లు ఉండే విధంగా పొడవు, అదేవిధంగా మొక్కకి మధ్య 10 మీటర్లు, వరుసకి మధ్య 10 మీటర్లు ఉండే విధంగా మనం ఈ ప్రధాన పొలంలో నాటుకోవాలి. మరి ముఖ్యంగా మొక్కను నాటుకునేటప్పుడు గుంటలు తీసుకునే విధానాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. గుంత 1 మీటర్ x1 మీటర్ x1 మీటర్ అంటే 1 మీటర్ పొడవు, 1 మీటర్ వడల్పు, 1 మీటర్ లోతు ఉండే గుంతలు మనం తీసుకోవాలి. ఆ గుంతల్లో ఉన్న మట్టిని తీసేసి ఆ మట్టిలో దాదాపు 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 50 కేజీలు బాగా చిరికిన పశువుల ఎరువుని ఈ మట్టిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. గుంతలు తీసిన ఆ గోడల మీద దాదాపు 100 గ్రాముల ఫాలిడాల్ డస్ట్ని గోడల మీద సరిగా పడే విధంగా, అలాగే అడుగును కూడా పడే విధంగా గోడలు సమాంతరంగా దీన్ని జల్లుకోవాలి. దీని ద్వారా మనం శిలీంధ్రాల నుంచి కానీ, చెదల నుంచి కానీ మనం దీన్ని సంరక్షించుకోవచ్చు. ఆ విధంగా తయారైన గుంతల్లో మనం ఈ మట్టిని మళ్ళా నింపుకొని గుంటల మధ్యలో రంధ్రాలు తీసుకొని ఈ మొక్కను మనం నాటుకోవాలి. పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం. మనం పనసలో ముఖ్యంగా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు ఎదిగిన ల్యాక్ తోటల్లో మరి ముఖ్యంగా ఈ 400 గ్రాముల యూరియా, 800 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని విధిగా ప్రతి మొక్కకి అందించుకోవాలి. ఈ ఫెర్టిలైజర్స్ వేసుకునే విధానం, పాదు చుట్టూ ఒక రింగులా తీసుకొని ఆ రింగులో ఈ ఫెర్టిలైజర్స్ని వేసుకొని మట్టితో కప్పివేసి నీటి పారుదల సౌకర్యం మనం కల్పించుకోవాలి. ఈ విధంగా పోషకాలు అందించడం ద్వారా వేరు వ్యవస్థకి పోషకాలు అంది ముందు పూత విషయంలో కానీ అలాగే కాయ విషయంలో కానీ అత్యధికంగా దిగుబడులు సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా 7 సంవత్సరాలు దాటిన ప్రధాన తోటల్లో మరి ముఖ్యంగా దాదాపు 1.3 కేజీల యూరియా, 1.9 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 800 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని పైన చెప్పుకున్న విధంగా చుట్టూరు పాదులు చేసుకొని ఒక రింగులా చేసుకొని అందులో ఈ పోషకాలు అందించి నీరు పెట్టడం ద్వారా వేరు వ్యవస్థకి సమాంతరంగా ఈ పోషకాలు అందించబడతాయి. ఈరోజు మనం పనసలో చీడపడల యాజమాన్యం ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ముఖ్యంగా ప్రాముఖ్యమైన కాయ మరియు కాండం తొలచి పురుగు గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. కాయ మరియు కాండం తొలచి పురుగు ఈ పనసలో ఎక్కువగా వస్తూ అధిక నష్టం కలుగు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాండం మీద, అదేవిధంగా కాయ మీద ఈ తల్లి పురుగులు గుడ్లు పెడుతూ ఉంటాయి. కాండం మీద పెట్టిన ఈ తల్లి పురుగుల గుడ్లు పిల్ల పురుగులు అయ్యి కాండంలో చొచ్చుకుపోతూ ఉంటాయి. అదేవిధంగా కాయ మీద కూడా పెట్టిన గుడ్లు పిల్ల పురుగులు ఈ పండులోనికి చొచ్చుకొని పోయి ముఖ్యంగా లోపల ఉన్న గుజ్జును తినివేస్తూ పండు రాలిపోయే విధంగా తయారవుతూ ఉంటుంది. ఈ విధంగా నష్టాన్ని కలుగు చేస్తున్నప్పుడు రైతు సోదరులు ఇది గమనించిన వెంటనే డైక్లోరోవస్ మందుని 1.5 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటిలో కలిపి చెట్టంతా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా 10-15 రోజులకి 2 సార్లు చేయటం విధంగా మనం ఈ పురుగు ఉధృతిని చాలా మటుకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కాండం మీద వచ్చే ఈ పురుగుల్ని మనం ముందే గమనించి ఎక్కడైతే రంధ్రాలు ఉంటుందో ఆ రంధ్రాల్లో ఈ లోహ ఊసను పెట్టి ఆ రంధ్రాల నుంచి ఉన్న ఆ లార్వాన్ని బయటకు తీసి ఆ కన్నాల్ని ఆ రంధ్రాలని మనం 50% క్లోరోఫైర్ఫాస్ ఉన్న ద్రావణంలో ఒక కాటన్ ఒక దూదిని ముంచి ఆ రంధ్రాలను మనం కప్పివేసి మట్టితో కప్పివేయాలి. ఈ విధంగా గమనించి పై చర్యలన్నీ చేపట్టినట్లయితే మనం కాయ మరియు కాండం తొలచి పురుగుని సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. ఇక కాయ కుళ్ళు తెగులుని ఏ విధంగా నిరోధించుకోవాలి అనేది కూడా మనం చూసుకుందాం. ముఖ్యంగా అధిక తేమ ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా అధిక వర్షం ఉన్న ప్రాంతాల్లో ఈ కాయ కుళ్ళు తెగులను అధికంగా గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా మగపిందులు ఎక్కడైతే వస్తాయో ఆ పిందుల మీద ఉన్న ఈ శిలీంధ్రం డెవలప్ అయ్యి ఆ శిలీంధ్రం అదేవిధంగా ఆడపుష్పాలకు కూడా వచ్చి కాయలన్నీ కుళ్ళిపోయి రాలిపోవటం మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ముందు ఫేజెస్లో కాయ మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆ గోధుమ రంగు మచ్చలు గ్రాడ్యువల్గా నల్ల మచ్చలుగా ఏర్పడి మొత్తం కాయంతా కుళ్ళిపోవటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ అనేకమైన కాయలు కిందకి రాలిపోయి ఈ చెట్లు మొదల్లో పడిపోతూ ఉంటాయి. ఈ చెట్ల మొదల్లో ఈ పడిపోయిన కాయని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని తగలబెట్టుకోకపోతే ఈ శిలీంధ్రాలు మొక్క మొదల్లో ఉండి మళ్ళా నెక్స్ట్ సీజన్కి వచ్చేయడానికి మళ్ళా ఇటువంటి వ్యాధి కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా పూదశ వచ్చిన వెంటనే రైతు సోదరులు ఇది గమనించి డైటేన్ M45 మందుని 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి చెట్టంతా తడిసే విధంగా 10-15 రోజులకు 1-2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కాయకుళ్ళు తెగులను మనం సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. ఇక మూడవదిగా ఎండు తెగులు అనేది మనం బాగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అనేకమైన ఈ పనస చెట్లలో ఈ చెట్లు ఎండిపోతూ కొమ్మలు మూడుబారిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఆకులన్నీ రాలిపోయి ఒక్కసారి చిన్న గాలికే కొమ్మ మొత్తం ఇరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి చెట్లు మనం గమనించిన వెంటనే మరి ముఖ్యంగా కొత్త చెట్లు లేత చెట్లకి ఈ వ్యాధి సోకకుండా ట్రైకోడెర్మా కల్చర్ని 1 కేజీ మందుని మనం దాదాపు 10 కేజీల నీమ్ కేకులో కానీ అదేవిధంగా 90 కేజీల FIMలో బాగా చివికిన పశువుల ఎరువులు కలుపుకొని దీన్ని మనం ప్రతి చెట్టు పాదులుగా చేసుకుని 5-10 కేజీల వరకు అందించడం ద్వారా ఈ శిలీంధ్రాన్ని కొంతవరకు మనం నిరోధించుకోవచ్చు. ఈ కాయ మరియు కాండం తొలచి పురుగు, అదేవిధంగా కాయ కుళ్ళు తెగులు, ఎండు తెగులని ఈ మూడు పద్ధతుల ద్వారా సమగ్రంగా నిరోధించుకోవటం ద్వారా మనం చాలా మటుకు నష్టాన్ని మటుకు మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం పనసలో ఉన్న పూదశల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా పనసలో పూదశ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో స్టార్ట్ అయ్యి మనకి మార్చి కల్లా ఈ పళ్ళు పక్వానికి రావటం మనం గమనిస్తూ ఉంటాం. ఆలస్యంగా కాపుకొచ్చే రకాల్లో మనకి డిసెంబర్లో ఈ పూలు వచ్చి సాధారణంగా మనకి జూన్ జూలై కల్లా పళ్ళు పక్వానికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రైతు సోదరులు మనం గమనించవలసింది ఆడపుష్పాలు మగపుష్పాలు వేరే వేరేగా ఉంటాయి చెట్టంతా. ముఖ్యంగా చెట్టు చివరల్లో ఈ మగపుష్పాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. మగపుష్పాలు ఫలదీకరణం అయిపోయిన వెంటనే అవి రాలిపోతూ ఉంటాయి. కానీ చాలామంది రైతు సోదరులు అనుకుంటూ ఉంటారు మన పళ్ళన్ని పిందులని రాలిపోతున్నాయి అనుకుంటూ ఉంటారు. కానీ మగ పుష్పాలు ఒకసారి ఈ పిప్పుడిని ఆడపుష్పాలకు అందించిన తర్వాత మగ పుష్పాలన్నీ రాలిపోతాయి. ఆడపుష్పాలు మగ పుష్పాలు ఏ విధంగా మనం గుర్తించాలి అనేది మనం ఒకసారి నేర్చుకుందాం. మగ పుష్పాలు ఒక ముచ్చుక, అదే తొడిమ, చాలా సన్నంగా ఉంటుంది. ఆడపుష్పాలు యొక్క తొడిమ చాలా లావుగా మందంగా ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు ఆడపుష్పాలు మగ పుష్పాలను గుర్తించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. కోత విషయంలో మరి ముఖ్యంగా రైతు సోదరులు బాగా సువాసన వెదజల్లే కాయల్ని, కళ్ళు పూర్తిగా విచ్చుకున్న కాయల్ని, కొంచెం మెత్తగా ఉండే కాయల్ని మనం ఐడెంటిఫై చేసి పక్వానికి వచ్చినట్టుగా మనం నిరూపించుకోవాలి. ముఖ్యంగా పక్వానికి వచ్చిన కాయల్ని కోసేటప్పుడు రైతు సోదరులు చాలా మటుకు కాయల్ని తిప్పుతా కోస్తూ ఉంటారు, అదేవిధంగా బలవంతంగా లాగుతూ ఉంటారు. ఈ విధంగా లాగటం వల్ల చెట్టు బెరడు కొంచెం కొంతమేర నాశనమయ్యి, అదేవిధంగా సూక్ష్మంగా ఉండే ముగ్గులన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా నెక్స్ట్ సీజన్లో వచ్చే కాయలు అంతగా రావు కాబట్టి రైతు సోదరులు గమనించి ముఖ్యంగా ఒక పండుని చెట్టు నుంచి సపరేట్ చేసేటప్పుడు కొంచెం ముచ్చుగా బెరడకు వదిలేసేసి కట్ చేసుకోవడం ద్వారా తర్వాత వచ్చే మొగ్గలను మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే సాధారణంగా 7 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి చెట్టు దాదాపు 40 నుంచి 100 కాయల వరకు కాస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి దాదాపు 50 సంవత్సరాల వరకు చెట్టు కాపుకిస్తూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల అంతర పంటలుగా కాకుండా దీన్ని ప్రధాన పంటగా కూడా పెంచుకోవాలని మనం ఆశిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉద్యాన మిత్ర కేవీకే, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
సపోటాలో చీడపీడలు, ఆకుగూడు పురుగు లక్షణాలు. చిన్న బూడిద రంగు రెక్కల పురుగు పూమొగ్గలపై లేత ఆకులపై గుడ్లను పెడుతుంది. 3 నుంచి 4 గొంగళి పురుగులు లేత ఆకులను గూడుగా చేసి లోపల పదార్థమును తిని రెక్కల పురుగులుగా మారుతాయి. పూమొగ్గలను పిందెలను ఆశించి నష్టపరుస్తాయి. నివారణ: ఆకుగూడులను తొలగించి 5% వేపకింజల కషాయం లేదా 0.15% వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి 2 మిల్లీలీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోర్పైరిఫాస్ లేదా 1 మిల్లీలీటర్ డైక్లోరోఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ మరియు ఆకు తినే పురుగు లక్షణాలు: పురుగు ఉనికి సంవత్సరం మొత్తం ఉంటుంది. గొంగళి పురుగు దశలో మొగ్గలను మరియు కాయలను తొలచి తింటుంది. నివారణ: 5% వేప గింజల కషాయం లేదా 0.15% వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి 2 మిల్లీలీటర్ల ప్రోఫినోఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్.
మల్చింగ్: మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థంతో కప్పడాన్నే మల్చింగ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా సాగునీటిని ఆదా చేయవచ్చు. మల్చింగ్ కోసం వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాలను వాడుతుంటారు. వరిగడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు వంటి ఏ సేంద్రియ పదార్థంతోనైనా మల్చింగ్ చేయవచ్చు. పీకేసిన కలుపు మొక్కలు, రాలిన ఆకులు, చొప్పా కూడా ఉపయోగించవచ్చు. మల్చింగ్ ఉపయోగాలు: మల్చింగ్ ద్వారా భూ సంరక్షణ సాధ్యమవుతుంది, భూసారం పెరుగుతుంది. ఎండ వేడిమి నేరుగా భూమికి తగలకపోవడం వల్ల నేలలోని తేమకు, సూక్ష్మజీవులకు నష్టం లేదు. వర్షం కురిసేటప్పుడు చినుకులు నేరుగా కుండి మడిలోని నేలను ఢీకొట్టడం వల్ల కలిగే నేల గట్టిదనాన్ని తప్పించుకోవచ్చు. వర్షపు నీరు పక్కకులకు పోవడానికి ఆకులు, గడ్డి మొదలైనవి అడ్డు తగలటం వల్ల భూమిపై ఎక్కువసేపు తచ్చాడుతూ నేలలోకి ఇంకుతాయి. భూమిపై కప్పే ఆకులు మొదలైన సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోతుంది. ఈ ప్రక్రియలో అది నేలకు పోషకాలను అందిస్తుంది. మల్చ్ ద్వారా నేలకు సూక్ష్మ పోషకాలన్నీ సమపాలల్లో అందుతాయి. నేలపై మల్చ్ ఉండడం ద్వారా కలుపును అదుపులో ఉంచవచ్చు. 5 సెంటీమీటర్ల మందం మల్చింగ్ వేస్తే కలుపు 90% వరకు తగ్గుతుంది. మొక్క చుట్టూ మల్చింగ్ షీట్ను పరిస్తే భూమిలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. దీని ద్వారా నీటిని 30 నుంచి 70% వరకు ఆదా చేయవచ్చు. మల్చింగ్ షీటు వల్ల కలుపు మొక్కల బెడద 85% వరకు తగ్గుతుంది. మల్చింగ్ షీట్ మొక్క వేర్ల చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల్ని నియంత్రిస్తుంది. దీనివల్ల వేర్లు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతాయి. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడి మట్టి కోతకు గురి కాకుండా మల్చింగ్ షీటు అడ్డుకుంటుంది. తద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే మల్చింగ్ షీటు పరిచిన పొలంలో ఎరువు మొక్కల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాయి. పారదర్శకమైన మల్చింగ్ షీట్లను పరిచిన చేలల్లో సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించి భూమిలో దాగి ఉండే క్రిమి కీటకాలు, తెగుళ్ల వ్యాప్తికి కారణమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. షీట్లు పరవడానికి తొలుత కూలీలు అవసరమైనప్పటికీ ఆ తర్వాత కలుపు తీత, అంతర కృషి వంటి పనులను కూలీలపై అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. మల్చింగ్ షీట్లను వాడటం వల్ల టమాటా, మిరప పంటలలో దిగుబడి 50% వరకు పెరిగినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పుచ్చ, ఖర్బూజా, క్యాప్సికం పంటల్లో కూడా మామూలు పద్ధతిలో సాగు చేసిన దానికంటే అధిక దిగుబడులు వచ్చాయి. మొదట్లో పెట్టుబడి వ్యయం కొంచెం ఎక్కువే అయినప్పటికీ ఆ తర్వాత కాలంలో సాగు ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. ఉద్యాన శాఖ వారు మల్చింగ్ షీట్లను రాయితీపై అందిస్తున్నారు.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్.